ಶ್ರೀ ಮಹಾಗಣಾಧಿಪತಿಯ ನಮಃ, ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ, ಶ್ರೀ ಮಹಾಸರಸ್ವತಿಯ ನಮಃ. ನಮಃ ಶಿವಾಭ್ಯಾಂ ನವಯೌವನಾಭ್ಯಾಂ ಪರಸ್ಪರ ಆಶ್ಲಿಷ್ಟ ವಪುರ್ಧರಾಭ್ಯಾಂ ನಗೇಂದ್ರ ಕನ್ಯಾ ವೃಷಕೇತನಾಭ್ಯಾಂ ನಮೋ ನಮಃ ಶಂಕರ ಪಾರ್ವತೀಭ್ಯಾಂ. ఆది దంపతుల పాద పద్మాలకి భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకున్నాం. చూస్తూ ఉండగానే కార్తీక మాసంలో 21వ దివసంలో గడువు పెట్టాం. ఇప్పటి వరకు కార్తీక మాసాన్ని వీరంతా సద్వినియోగం చేసుకున్నారు. ఈ రోజు కూడా ఏం చేయాలో చెప్పుకుందాం. రోజులకి ఈరోజు కూడా తెల్లవారుజామున లేవండి, బ్రాహ్మీ ముహూర్తంలో లేవండి. కార్తీక మాసంలో సూర్యోదయం అయిన తర్వాత నిద్ర లేవడం నిషిద్ధం అని పదే పదే చెబుతున్నాం కనుక సూర్యోదయానికి ముందు లేవాలి. సూర్యోదయాన్ని చూడకూడదు అని ఒక నియమం ఉన్నది. అంటే అర్థం ఏంటి? ఒక ఆయన అన్నాడు, ఉదయిస్తున్న సూర్యుడు చూస్తే పాపం అన్నాడు. దాని అంతరార్థం అది కాదు. సూర్యోదయాన్ని చూడకూడదు అంటే సూర్యోదయాన్ని ముందు లేవాలి అని అర్థం. పాచిముఖంతో సూర్యుడిని చూడకూడదు, స్నానము చేయకుండా సూర్యుడిని చూడకూడదు, అది నియమం. కాబట్టి పొద్దుటే లేచి భగవన్నామస్మరణం చేసుకుని కాలకృత్యాదులు తీర్చుకుని అత్యంత భక్తి శ్రద్ధలతో సంకల్పం చెప్పుకుని స్నానం చేయండి. కుదిరితే అవకాశం ఉంటే నదులలో స్నానం చేయండి. నదీ స్నానం చేసేటటువంటి అవకాశం లేనటువంటి వాళ్ళు ఇంట్లోనే స్నానం చేయండి. కొంచెం ఆవు పాలు కానీ పసుపు కానీ నీళ్లలో కలుపుకొని గంగా 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 అనుకుని స్నానం చేస్తే గంగా స్నాన మహాఫలితం వస్తుందని ఇతఃపూర్వం కూడా చెప్పాను. అలాగే ఈ స్నానం చేయండి. స్నానానంతరం విభూతి కానీ వర్తకుండ్రాలు కానీ కుంకుమ కానీ ధరించి భక్తి శ్రద్ధలతో గురుదేవత నమస్కారం చేసుకోండి. ఈ ప్రపంచంలో ప్రత్యక్ష దైవం గురువు అండి. అందుకని సాధారణంగా కార్తీక మాసంలో గురుస్మరణ చెయ్యండి అని పదే పదే చెప్పారు. ఈరోజు తప్పనిసరిగా గురువుని తలుచుకోండి. ఈ పూట చేసుకోవలసిన దానాలు, ఒకటి దీపదానం. మనకు శక్తి ఉంటే బంగారం వెండి ప్రమిదలో ఇచ్చుకోవచ్చు. ఏమీ లేకపోతే కనీస ఇత్తడి ప్రమిద, అది కూడా లేకపోతే మట్టి ప్రమిదలో అయినా ఆవు నెయ్యి పోసి వత్తి వెలిగించి యథాశక్తి దక్షిణతో దానం చేయాలి. రెండు వస్త్రదానం. పూర్వం విశ్వకర్మాని పేరు కలిగిన ఒక అవతారం శ్రీమన్నారాయణుడు ఎత్తాడు. సాక్షాత్తు విష్ణువే విశ్వకర్మ అంటే ఆయన భగవంతుడు. అందుకే ఆయన్ని విష్ణువుని ఇద్దరిని వేరు చేసి చూసేవారు కాదు. ఈ విశ్వమునంతటినీ నిర్మించేవాడు కనుక ఆయనకి విశ్వకర్మాని పేరు అన్నమాట. అద్భుత శక్తి అండి ఆ విశ్వకర్మ దైవానికి. భగవంతుడికి గుణరూపకర్మములు లేకపోయినా మన కోసం అవతారాలు ఎక్కుతూ ఉంటాడు. ఆయన కార్తీక మాసంలో 20వ రోజున వస్త్రములు అందించేట లోకానికి. అప్పటి నుంచి 20వ రోజునేమో ఆయన తలుచుకుని వస్త్రదానం చేసేవారు. 21వ రోజున విశ్వకర్మ భగవానుడి దగ్గర ఒక బట్ట పెట్టి దాన్ని ఎవరికైనా దానం చేసేవారు. ఈరోజు 21వ రోజు అలాగే విశ్వకర్మ భగవానుడికి ఒక మంచి వస్త్రం చూపించి దాన్ని మీకు తోచిన అర్హత కలిగిన వారికి ఎవరికైనా దానం చేయండి. అనంతరం స్వయం పాకం కూడా దానం చేయాలి. స్వయం పాకం 3 5 కనీసం ఒక్కరికైనా దానం చేయాలి. ఇందులో ఈ పూట వంకాయ ఉల్లిపాయ మాంసాహారాలు తప్ప మిగతా కూరగాయలని పెట్టండి. ఎందుకంటే కూరగాయలు అంటే ఏదైనా కూరగాయ కదా అని ఒక ఆవిడ మధ్యన 2 రోజులు కూడా పెట్టచ్చారు అడిగింది. ధర్మ సందేహాల్లో అడిగింది. ఏం చెబుతాం? అందుకని ఎట్టి పరిస్థితుల్లో సాత్వికమైన కూరలే పెట్టాలి. శాకాహారమే కూరలంటే కాబట్టి మాంసాహారం మాత్రం దానం చేయకండి. అసలు ఈ కార్తీక మాసంలో మాంసము మద్యము నిషేధం. అందున 21వ రోజు పూర్తిగా నిషేధం చెప్పేశాడు. ఈ రోజు నిషిద్ధం మద్యం మాంసం, ఇవి నిషేధం. ఇక దానాల్లో మరొక గొప్పదానం ఆకుతో కూడిన ఉసిరికాయ. ఉసిరికాయ సహజంగా దానం చేస్తారు. ఆ పక్కన ఉసిరికాయకి పైన మొన ఉంటుంది కొన, దానికి ఆకు కూడా ఉండేలా చూడండి. ఒకవేళ ఉసిరికాయలు ముందే కొనుక్కుంటే ఉసిరి ఆకు ఉసిరికాయ రెండు ఓ తమలపాకులో పెట్టి దానం చేయండి. ఉసిరి ఆకుతో కూడిన కాయ దానం చేస్తే సర్వపాపాలు ప్రక్షాళన అయిపోతాయి, పాపాలన్నీ తొలగిపోతాయి. పూర్వం ఉసిరి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆకుతో పాటు కోసేవారన్నమాట. సీతాఫలం కోసేటప్పుడు సీతాఫలానికి పక్కన కాకుండడం, ఉసిరి ఆకు కోసినప్పుడు లేక ఉసిరి కాయ కోసినప్పుడు కాయ ఆకు కలిసి ఉండేలా చూసుకునేవారు. అలా ఆకుతో కూడినటువంటి కాయని దానం చేయండి. ప్రతిదానికి ఒక ప్రత్యామ్నాయం ఉంటుంది. మాకు
ఆకు ఉసిరికాయ కలిపి దొరకట్లేదంట అన్నప్పుడు ఉసిరాకు దొరికితే ఎక్కడో తట ఒక ఆకు తీసుకోండి, కాయ తీసుకోండి, వాటిని తమలపాకులో తాంబూలంలో పెట్టండి, పెట్టి దానం చేయండి. దీనివల్ల లాభం ఏమిటి? వంశం అభివృద్ధి అవుతుంది. తెలిసి కానీ తెలియక కానీ వర్ణ సాంకర్యం చేస్తే ఈ వివాహాదుల్లో ఏమైనా దోషాలు ఉంటే అవన్నీ తొలగిపోతాయి. అభక్ష్య భక్షణ దోషం అని ఒక దోషం ఉన్నది, అంటే తినకూడనివి తిరుగుట, చాలా ప్రమాదకరమైనది. కొన్ని ఆహార పదార్థాలు తినకూడదు. ఈ ప్రపంచంలో మహాపాపాల్లో గల గోమాంస భక్షణం మహాపాపం, అవి కూడా తినేవాడు ఉన్నారుగా తెలియక. ఎక్కడ పడితే అక్కడ దొరికింది కదా అని పటాపటా కొట్టిన మాంసం తెచ్చుకుంటే వాడు ఏం కలుగుతున్నాడో ఏం తెలిసేవాడు. వాడు రోజు గోమాంసం తినేటటువంటి వాడు ఉన్నాడే, వాడు షాపుకి వెళ్ళి మాంసం తెచ్చుకుంటే వాడు గోమాంసం కల్పిస్తాడు. ఇది ఈ మధ్యలో వాడు కూడా కుక్క మాంసం కూడా కలిపంపేసేట, ఇలాంటి పాపాకులు ఉంటారు. కాబట్టి ఇలాంటి తెలియక తినేస్తే ఆ పాపానికి ప్రాయశ్చిత్తం ఈ ఉసిరికాయ దానం. కాబట్టి ఉసిరికాయ దానం వల్ల ఆ పాపాలు తొలగుతాయి. ఇక తాగకూడనివి తాగడం, కొన్ని తాగకూడదు, అటువంటివి తాగడం వల్ల వచ్చేటటువంటి దోషాలు కూడా దీనివల్ల తొలగిపోతాయి. కలియుగంలో మానవులకి తెలియకుండానే అనేక దోషాలు వస్తూనే ఉంటాయి. ఎంత కాదనుకున్నా ఇతరులను తిట్టడం, పరుల యొక్క ఉపకారాలు మర్చిపోవటం, నీచులతో స్నేహం చేయటం, ఇవన్నీ కలి దోషాలు. ఈ దోషాలన్నీ ఈ ఉసిరికాయ దానం వల్ల తొలగిపోతాయి. ఇంకా ఉపవాసం ఎలాగో మనం సాయంకాలం వరకు నక్తమనే పేరుతో ఉపవాసం ఉంటున్నాం. సూర్యుడు అస్తమించిన తర్వాత స్నానానంతరం, ఎందుకంటే సాయంత్రం కూడా స్నానం చేయాలండి, సాయంత్రం కూడా స్నానం చేయాలని కొంతమంది అడిగారు, చేసి తీరాలి. అసలు సాయంకాలం స్నానం చేయకుండా ఉడికలు పెడతాం, పగలంతా ఏవో ఉద్యోగాలు చేసాం, తిరిగాం, శరీరం అంతా చెమట కొట్టుకుని కంపుతూ ఉంటుంది. అందువల్ల సూర్యుడు అస్తమించడానికి కొంచెం ముందే స్నానం చేసి, లేదా ఆలస్యం అయ్యి ఇంటికి వచ్చిన వాడు సరిగ్గా సూర్యాస్తమయంలో కాకుండా సూర్యాస్తమయం అయ్యాక స్నానం చేసి మళ్ళీ పొడి బట్టలు కట్టుకుని ఏదన్నా ఆలయానికి వెళ్ళాలి. అక్కడ దీపం వెలిగించాలి, తప్పనిసరిగా కార్తీక మాసంలో దీపం వెలిగించాలి. ఈశ్వర సన్నిధానంలో కానీ, హరి సన్నిధానంలో కానీ, అమ్మవారి సన్నిధానంలో కానీ దీపం వెలిగించాలి. కుదిరితే దీపదానం చేయండి అని ముందే చెప్పాం. దక్షిణతో పాటు ప్రదక్షిణలు చేసుకోండి. సూర్యుడు అస్తమించిన తర్వాత ఆకాశంలో నక్షత్రాలు కనపడతాయి. ఆ నక్షత్రాలను చూచి అనంతరం ఇంటికొచ్చి భోంచేయటానికి నక్తం వ్రతం అని పేరు. నిజానికి నక్తం అంటే రాత్రి. నక్షత్రాలను చూచిన తరువాత రాత్రిపూట పగలంతా ఉన్న ఉపవాసాన్ని విడిచిపెట్టి భోజనం చేస్తే దానికి నక్తవ్రతం అని పేరు అన్నమాట. ఒకవేళ ఆకాశం మేఘావృతమై నక్షత్రములు కనబడకపోతే 7:30 దాటిన తర్వాత ఇంటికొచ్చి భోజనం చేసేయచ్చు, అది కూడా నక్తవ్రతమే. ఒక్కొక్కప్పుడు ఆకాశం అంతా ఒగ్గులుగా ఒక్క నక్షత్రం కూడా కనబడదు, అయ్యో నక్షత్రములు కనబడలేదు, ఇక అన్నం తినకూడదా అని బెంగ పెట్టుకోకలేకుండా 7:30 దాటిన తర్వాత భోజనం చేయవచ్చు. పదే పదే చెబుతున్నట్టుగా ఉల్లిపాయ తినకండి, ఇతరులను తిట్టకండి, పరనింద మాట వరుస కూడా చేయకండి, అది మహాపాపం. గురునింద ఇంకా పాపం. ఇక ఈరోజు వినవలసిన పవిత్ర కథ సుకుమారుడి కథ. అనేక పురాణాల్లోంచి మీకోసం శోధించి ఒక కథ ఇస్తున్నాను. కొంతమందికి తెలియక ఒకే కథని మూడు భాగాలు చేసి పురంజీవుడే ఉన్నాడు ఆ కథ. 20, 21, 22 మూడు రోజులు విడదీసి ఇచ్చారు, కానీ నిజానికి అలా ఇవ్వలేదు ప్రాచీన కాల పురాణాలు, అవి తెలియక చేసే పాపాలు. ఈరోజు సుకుమారుడి కథ వినాలి. అత్యంత ప్రాచీన కాలంలో ఒక పవిత్ర వంశంలో సుకుమారుడు అని పేరు కలిగిన ఒక దౌర్భాగ్యుడు పుట్టాడు. వాళ్ళ తల్లిదండ్రులు వాడికి సుకుమారుడు అని పేరు పెట్టారు, కానీ వాడు మాత్రం సుకుమారుడు కాదు, పరమ క్రూరుడు, కఠినుడు. చిన్నప్పుడు గురువుల్ని తిట్టాడు, తల్లిదండ్రుల్ని బాధ పెట్టాడు, చూదం నేర్చుకున్నాడు, మద్యం తాగాడు. ఒక పాపం అంటానికి వెళ్ళేదండి, వాడు చేసిన పాపాలు బ్రహ్మ కూడా వర్ణించలేడు అని పాపాలు చేశాడు ఆ పాపాలు. మొత్తం ఆస్తి అంతా సర్వనాశనం చేసి పారేశాడు. రోజు చూదం ఆడుతూ ఉంటే ఏమవుతుంది, తాగడం కంటేనండి చూదం వల్ల తొందరగా నాశనం అయిపోతారు ఎవరైనా. ఈ దుర్మార్గుడు తల్లిదండ్రులు ఆస్తి అంతా అమ్మాడు, దూదంలో బాగొట్టాడు, చుట్టుపక్కల వాళ్ళంతా తిట్టారు, దాంతో తల్లిదండ్రులు తట్టుకోలేక చీ ఇటువంటి పాపాత్ముడిని కన్నాం, అందరూ వాడిని కన్నందుకు మన్న తిడుతున్నారు, ఏ తల్లి కదో ఈ పాపాత్ముడిని, ఈ పాపాత్ముడి వల్ల మేము కష్టాలు అనుభవిస్తున్నామని అందరూ మమ్మల్ని నిందిస్తున్నారని తల్లి బాధపడింది, తండ్రి బాధపడ్డాడు, ఆ బాధతో వాడు మరణించారు. ఈ పాపాత్ముడు ఎంత దుర్మార్గుడే, వీడికి పెళ్ళి అయిందంటో అదేమిటో తెలియదు, కానీ నీచులకు తొందరగా పెళ్ళి అవుతుందంటో. మంచి వాళ్ళకేమో ఎన్ని పారాయణాలు చేసినా అంత తేలికే పెళ్ళిళ్ళవు,
పనికి మాలిన వాడికి, దౌర్భాగ్యుడికి, తాగుబోతుకి, వ్యసనపరుడికి ఇటువంటి వాడికి తొందరగా పెళ్లిళ్ళు అవుతాయి. వాడి కర్మం ఏమిటో తెలియదు కానీ వీడికి చిన్నప్పుడే పెళ్ళయింది. ఆ భార్య ఉత్తమురాలు, సౌందర్యవతి, ఆవిడ కూడా బాధ పెట్టాడు వీడు. ఆ భార్యను విడిచిపెట్టి వేసేల చుట్టూ తిరిగేవాడు. అందుకే చింతామణి నాటకంలో ఒక అద్భుతమైన పద్యం ఉంది. ఇంట రంభల వంటి ఇంతులుండగసాని సంపర్కమును గోరు చవటలారా అని చివరిలో ఒక ఉపదేశం చేస్తాడు. బంగారం లాంటి భార్యలు ఇంట్లో ఉంటే వాళ్ళని విడిచిపెట్టి ఈ నీచ వేశ్య సాంగత్యం చేసే చవటలారా అది విడిచిపెట్టండి రా అంటాడు ఆయన. కాబట్టి ఏమిటో తెలియదు, పాపాత్ములకి ఇటువంటి లక్షణాలు వస్తాయి. వాడు ఆ భార్యను బాధ పెట్టి వేసిన వెంట తిరుగుతూ ఉంటే ఆవిడ కూడా చివరికి చచ్చిపోయింది. అంటే దిక్కుమాలతో చచ్చిపోయింది. వీడి ఆస్తి పోయింది, ఊళ్ళో వాడంతా ఛీ అన్నారు. దాంతో ఆ ఊళ్ళో ఉండలేక, అవమానం తట్టుకోలేక, ఎంత పూర్వం బాగా డబ్బు ఉన్నప్పుడు వీడి దగ్గర డబ్బులు తీసుకున్నటువంటి వాళ్ళు, వీడి సొమ్ముల్ని బాగా అనుభవించిన వాళ్ళు, వీడి సొమ్ముతో జలసాలు చేసుకున్న వాళ్ళంతా బాగా అయిందిరా అని తిడుతూ వీడు ముఖం చూడకుండా ఇంట్లోంచి గెంటేస్తూ ఉంటే, తమ గడప ఎక్కనివ్వకుండా చేస్తూ ఉంటే అది తట్టుకోలేక ఆ ఊరు వదిలిపోయాడు. అవమానం తట్టుకోలేక ఊరు వదిలి అక్కడికి పోయాడు. అలా దారిలో పెడుతూ ఉంటే ఓ చోట వీడికి ఒక బాటసారి తగిలాడు. ఆ బాటసారి బాగా బంగారంతో పెడుతున్నట్టు వ్యాపారానికి తెలియక వీడిని నమ్మేసి, బాగా డబ్బుతో పెడుతున్నానండి, వ్యాపారంలో బాగా లాభాలు వస్తే మీకు కూడా ఇస్తాను, అడవిలో ఒంటరిగా పెడతాను, కదా సాయం చేయండి అంటే అలాగా అని వాడు కూడా వెళ్ళి వాడు నిద్రపోతూ ఉంటే బుర్ర మీద కర్రతో ఒకటిచ్చి మొత్తం వాడి తల పగలబడి చంపేసి ఈ బంగారం పుచ్చుకుపోయాడు. ఎవడో ముక్కు ముఖం తెలియని వాడైనా సరే నమ్మి తను కూడా తీసుకెడుతున్న ఆ పుణ్యాత్మని వర్తపడి చంపేసి ఆ బంగారం పట్టుకుపోయిన పాపాత్ముడు వీడి సుకుమారుడు. వాడు సుకుమారుడా ఈ బంగారం పుచ్చుకుని అడవిలో పెడుతూ ఉంటే హఠాత్తుగా అడవిలో కొంతమంది దొంగలు వీడి మీద పడ్డారు. నీ దగ్గర ఏముందంటే నా దగ్గర ఏమీ లేదన్నాడు. కానీ వీడి కంగారం చూసి వీడి దగ్గర ఏదో ఉందనుకుని చూస్తే వీడి దగ్గర ఒళ్ళంతా బంగారమే. ఆ వర్తకుడి బంగారంతో కొట్టేశాడుగా వీడు. ఆది కుమార్ కూడా ఇంత బంగారం ఉండి ఏమి లేదంటావు అని వాడు వీడి చిత్తపడి కింద పారేసి బంగారం పట్టుకుపోయారు. కొళ్ళపొడి చేశారు బాగా. ఈ పాపాత్ముడి శరీరం అంతా శిథిలం అయిపోయింది. నెత్తులు గారి మూలుగుతూ మూర్ఛావస్థలో గడిపోయాడు వాడు. ఇప్పుడు ముక్కలో చెప్పాలని కోమలో వెళ్ళిపోయాడు. ఆ సమయంలో అనుకోకుండా ఆ అడవికి దగ్గరలో ఉన్న పొలంలో వ్యవసాయం చేసుకునే ఒక రైతు అక్కడికి వచ్చాడు. ఆయన ఒక కాపు, చాలా మంచివాడే. చాలా మంది తెలియని రహస్యం ఏంటంటే ఊర్లో ఉన్న వాళ్ళని రక్షించేవారు కనుక వారికి కాపులని పేరు వచ్చింది. కాపు అంటే రక్షించుట. వాళ్ళంతా అమ్మవారి వంశతో పుట్టిన వాళ్ళట. నేను చరిత్ర రాశాను కాపుల చరిత్ర గురించి. అమ్మవారిని భక్తి శ్రద్ధలతో భవానీ దేవతని కొలిచారు. అప్పుడు భవానీ దేవత లోకరక్షణ కోసం వీళ్ళని సృష్టించింది, లోకాలని రక్షించమన్నది. అందుకని మొదట్లో లోకరక్షకులు అనే పేరుతో ప్రసిద్ధికెక్కారు. అది తెలుగులో కాపు కాల్చుట అంటే రక్షించుట అయింది. అదో అలా రక్షకులు అయ్యారన్నమాట. అందుకే ఇప్పటికి కూడా భవానీ దేవతని లేక గంగారమ్మని పూజిస్తారు వాళ్ళు. ఈ వంశాలన్నీ అంత గొప్ప గొప్ప వంశాలండి. మనం తెలియక వాళ్ళందరినీ ఈ వాడు వీళ్ళు వీళ్ళు వీళ్ళని కొట్టుకుంటున్నాం కానీ అందరం భగవత్ స్వరూపులు. ఒక్కొక్కరు ఒక్కొక్క మంచి పని కోసం అవతరించారు. అందున ఆ కాలం ఇంకా ధర్మకాలం. ఇప్పటికీ ఆ ధర్మం ప్రజల్లో పోలేదంటే అప్పుడు ఇంకెంత ధర్మంగా ఉండేవారు ఆలోచించండి. వీడెవడో రోడ్డు మీద పడిపోయాడు, ఎవరో దొంగలు కొట్టారని పాపం ఆ పొలం రైతు ఆ కాపు ఇతన్ని రక్షించి ఇంటికి తీసుకెళ్ళాడు. ఆ ఇంటిలిపాది ఎవరు? ఆయన, ఆయన భార్య, ఆయన కొడుకు, కోడలు. వీడి ఒళ్ళంతా తుడిచి వేడినీళ్లు నీళ్లలో ముంచి ఏది గుడ్డని ఓ మంచి మెత్తని గుడ్డ తీసుకొచ్చారు. మెత్తని నీళ్లలో ముంచారు. ఆ మెత్తని గుడ్డతో ఒళ్ళంతా కాపడం పెట్టారు, తుడిచారు, ఆ పుళ్ళు పోయేలా చేశారు, కట్లు కట్టారు, అతనికి సేవ చేశారు. నెలలాళ్ళు కుటుంబం అంతా సేవ చేస్తే వీడు కోలుకున్నాడు. ఇంత రక్షించిన వాళ్ళ ఏడల ఎంత కృతజ్ఞత ఉండాలండి. ఈ దుర్మార్గుడు వాళ్ళ సేవ అంతా చేయించుకుని ఆరోగ్యం బాగుపడ్డాక వాళ్ళ దగ్గర మంచివాళ్ళ రెండు మూడు రోజులు నటించి ఒక రాత్రి వాళ్ళు నిద్రపోతుంటే మొత్తం ఇంట్లో వాళ్ళందరినీ చంపేసి ఆ ఇంట్లో ఉన్న బంగారంతో పడిపోయాడు. అటువంటి కృతజ్ఞుల ముఖం కుక్కలు కూడా చూడవట. ఈ నీతుడు ఎటువంటి వాడు? అసలు ఈ కథ వింటుంటే మన శరీరం గగురుపడు గురవు. చావడానికి సిద్ధంగా ఉన్న పాపాత్ముడిని పాప ఆ రైతు కుటుంబం అంతా రక్షిస్తే చివరికి వాళ్ళని చెప్పా బంగారం పట్టుకుపోయేటవాడు. ఆ బంగారం పట్టుకుని అడవికి వెళ్ళాడు. అక్కడ ఒక కిరాతక స్త్రీ తగిలింది వీడికి. దాంతో కాపురం పెట్టాడు. వీడి దగ్గర బంగారం ఉంది కదా, అందుకని వలచి వీడిని
పెళ్లి చేసుకుంది. దాంతో కలిసి తాగాడు, తందనాలు అడ్డాడు, దానికోసం అని ఈ డబ్బంతా ఇచ్చాడు. ఈ డబ్బంతా అయిపోయి కూడా దొంగతనాలు మొదలుపెట్టాడు. ఇలా నోటితో చెప్పరాని మహాపాపములు చేసి 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 ఇచ్చేవరకు కుళ్ళి కురిసించి పురుగులు పెట్టి తెచ్చిపోయేవాడు. చచ్చాక ఎక్కడో నరకం కాదు, భూలోకంలోనే నరకం అనుభవించాడు ఆ పాపాత్ముడు. అందువల్ల మహాపాపాలు చేసిన వాళ్ళు తాత్కాలికంగా సుఖపడవచ్చునేమో కానీ చివరికి భయంకరమైన మరణం తప్పదు. వీడు చచ్చి నరకంలో నానాశిక్షలు అనుభవించాడు. ఆ తర్వాత భూలోకంలో 100 జన్మలు ఎత్తాట ఒక ఆడపిల్లగా. పుట్టడం, కొంచెం వయస్సు రావడం, ఆడపిల్లకి పెళ్లి చేయగానే భర్త చచ్చిపోవడం, అంటే బాలవితంతో అయిపోయిందనమాట. ఇలా బాల వైధవ్యం పొందే జన్మలు 99 పూర్తయ్యి 100వసారి మళ్ళీ ఒక మహానుభావులు లేని దంపతులకి వీడు కూతురుగానే పుట్టాడు ఈ పాపాత్మని సుకుమారుడు. ఈ జన్మలో కూడా వాడికి 16 ఏళ్ల వయసులోనో 13 ఏళ్ల వయసులోనో రోజుల చిన్న వయసులో పెళ్లి చేసేవారుగా 13 నుంచి 16 ఏళ్ల వయసులో పెళ్లి అయిపోయింది. పెళ్లి అవ్వగానే భర్త చచ్చిపోయాడు. ఇక తల్లిదండ్రులు అయ్యో మా అమ్మాయి ఒక్కతే మాకు బంగారం లాంటి పిల్లలు అనుకున్నాం, పిల్లకి పెళ్లి చేయగానే అల్లుడు చచ్చిపోయాడు, ఈ వితత్తుతో ఎలా పడతామని వాళ్ళు ఏడిచారు. ఆ అల్లుడు దిక్కుముక్కు లేని అల్లుడు అవడం వల్ల వీళ్ళే తగలబెట్టి శ్మశానంలో ఆ బూడిదది ఒక పక్కన పెట్టారట. ఈ అమ్మాయి కూడా కంటికి వంటికి ఏకధారిగా ఏడ్చింది, అయ్యో అయ్యో అని ఏడ్చింది. అమ్మా నేను పక్కన, నేను కూడా గోదాట్లో దొంగి తెస్తానది. వీళ్ళ అదృష్టం బాగుండే అక్కడికి అనుకోకుండా మతంగ మహర్షి వచ్చాడు. చాలా గొప్పవాడు ఆ మతంగుడు, మహాతపస్యాలి. కార్తీక మాసం రేపటి నుంచో ఎప్పటి నుంచో ప్రారంభమవుతున్నది ఆ వ్రతం. ఈ ఊళ్ళో చేసుకుందామని ఆ ఊరికి వచ్చాట ఆయన. ఆ ఊళ్ళో శివాలయం ఉంది, శివాలయంలో కార్తీక వ్రతం చేసుకుని అందరికీ పురాణాలు చెబుదాం, దీపాలు వెలిగింపజేద్దాం, అయ్యాక వ్రతం అయ్యాక వెళ్ళిపోదామని అక్కడ గడుగు పెట్టాడు. తీరా ఆయన ఊళ్ళో గడుగు పెట్టి శివాలయంలో మకాం పెట్టేలోపు ఈ ఏడుస్తున్న తల్లిదండ్రులను ఆ అమ్మాయి కనపడ్డారు. ఏం జరిగిందని అడిగితే వాళ్ళు ఆయన కాళ్ళ మీద పడి, మా అమ్మాయి అండి పెళ్ళేనంటే భర్త పోయాడు, ఇంకా శవాన్ని అప్పుడే కాల్చి పక్కన పెట్టాను చేతాపాసం, అసలు మా అమ్మాయి ఏం చేయటం వల్ల ఈ వైధవ్యం వచ్చింది అనగా, అప్పుడు మతంగుడు కళ్ళు మూసుకుని దివ్య దృష్టితో అంతా కనిపెట్టాడు. ఈ పాత పాపాలు చెప్పి వీడు సుకుమారుడు అనే పేరుతో ఉన్న దుర్మార్గుడు తల్లిదండ్రుల్ని ఏడిపించి చంపాడు, భార్యను చంపాడు, తనకు ఉపకారం చేసిన వర్తకుడిని చంపాడు, తన శరీరాన్ని బాగు చేసిన రైతు కుటుంబాన్ని చంపాడు. ఇలా ఎన్నో పాపాలు చేసి ఈ దుర్మార్గుడు వైధవ్యం పొందుతూ 100 జన్మలు ఎత్తాడు. ఇదే 100వ జన్మ. ఈ తర్వాత ఇంకా కూడా ఇంకో 100 జన్మలు ఎత్తాలి వీడు, ఇక వీడికి నిష్కృతి లేదన్నట్టు. అప్పుడు వాడు ఆయన కాళ్ళ మీద పడి, ఇంకా 100 జన్మలా, ఈ జన్మలోనే మేము ఏడుస్తున్నాం, ఈ అమ్మాయిని మీరు రక్షించలేరా, ఎంత పాపం చేసినా పూర్వజన్మలో ఈ జన్మలో మా కూతురు, మా కూతుర్ని రక్షించే భారం మీదుగా మహర్షి మతంగా రక్షించని కాళ్ళు పట్టుకున్నారు. అప్పుడు ఆయన జాలిపడి, త్వరలో రాబోతున్నది కార్తీక మాసం, బహుశా అమావాస్య గడియలు రేపే వెళ్ళిపోతాయి అనుకుంటారు, రేపు రాత్రికి కానీ ఎల్లుండి ఉదయానికి కానీ వస్తుంది కార్తీక మాసం, అదేదో నేను తర్వాత చెబుతాను, కార్తీక వ్రతం చేయిస్తే ఈ పిల్ల బాగుపడుతుంది అన్నట్టు. వాళ్ళు అలాగేనన్నారు. ఆ తర్వాత ఆయన సరిగ్గా పాఠ్యమి రాగానే ఈ అమ్మాయి చేత గోదావరి స్నానం చేయించి నదీ స్నానం చేయించి దీక్షా కంకణం కట్టబోతూ ఉంటే మళ్ళీ వాళ్ళ సమ్మానం వచ్చింది. ఏమండో ఈ పిల్లకి వైరు ఉంటుందేమో, వ్రతాలు చెయ్యొచ్చా అని నేను చెప్పాను, భక్తితో చెయ్యండి, గురువులు తలుచుకుంటే వాడికి వైరం ఉండదు. అయినా ఈ అమ్మాయికి భర్త పోయి ఎంతకాలం అయిందంటే సరిగ్గా మాసం అయ్యిందండి అని అంటవాడు. అత్యంత ఈ అమ్మాయికి ఏడు సోతకం ఉండదు, తల్లికి తండ్రికి అయితే మాత్రమే ఒక సోతకం ఉంటుంది. అదీకాక అత్యావశ్యక స్థితిలో సోతకాన్ని విడిచిపెట్టి పుణ్యకార్యాలు చెయ్యొచ్చని శాస్త్రం, కాబట్టి గురువు అత్యంత కర్తవ్యం అని నా మాట వినండి అని దీక్షా కంకణం కట్టించాడు. ప్రతి దినము సంకల్పం చెప్పించి నదీ స్నానం చేయించేవాడు. ఆ అమ్మాయి చేత శివాలయ ప్రదక్షిణలు చేయించాడు, దీపదానం చేయించాడు, దీపం వెలిగించాడు, ఆ అమ్మాయికి రోజు కార్తీక పురాణం చెప్పాడు. వారికి అంతో ఎంతో లోటు లేకుండా సంపదలు ఉన్నాయి కనుక స్వయంపాకాదులు దానం చేయించాడు. ఇంతలో 21వ రోజు వచ్చింది. ఈరోజే నీ జాతకం మారిపోతుందమ్మా, ఈరోజు నేను చెప్పినట్టు చెయ్యి అని పలికి స్నానం చేయించి నదీ స్నానం, ఆ అమ్మాయిని పొడి బట్టలు కట్టుకోమని, ఆ తర్వాత కుంకుమ బొట్టు పెట్టుకోమని ఆలయంలోకి తీసుకొచ్చి ప్రదక్షిణ చేయించాడు. ప్రారంభంలో చెప్పాను కదా, ఈ పూట స్వయం పాకదానం చేయాలి, దీపదానం చేయాలి, వస్త్రదానం చేయాలి, ఈ 3 దానాలు చేయించాడు. ఆకుతో కూడిన ఉసిరికాయని తాంబూలంలో పెట్టించి దక్షిణతో పాటు దానం చేయించాడు. ఇప్పుడు ఈ దానం ఎవరు పుచ్చుకుంటారు? ఎవరు పుచ్చుకోవట్లేదు. అప్పుడు వాళ్ళంతా, ఎందుకంటే ఈ అమ్మాయి పాపాలు తెలిసే కదా, ఈ దౌర్భాగ్య పాపం మనకు వస్తుందేమో అని ఎవరు పుచ్చుకోవట్లేదు. ఇక మళ్ళీ తల్లిదండ్రులు ఆయన కాడు పట్టుకుని, అయ్యా ఈ దానం ఏదో మీరే పుచ్చుకోండి అన్నారట. ఆయన, నేను ఎక్కడా దానాలు పుచ్చుకోను, అయినా మీరు అడిగారు కాబట్టి పుచ్చుకుంటానని జాలితో పుచ్చుకున్నాడు. అక్కడ 21వ రోజు కూడా ఉసిరికాయ దానం అయింది. దాంతో దాని పాపాలు చాలా విరిగాయి. కాకపోతే మొత్తం మాసం అంతా పూర్తవ్వాలి కదా, అందుకని మిగతా రోజులు కూడా అమ్మాయి చేత వ్రతం చేయించి ఆఖరన 30వ రోజున దీపదానం చెయ్యాలమ్మా అన్నట. అప్పుడు కూడా ఊళ్ళో వాళ్ళు ఎవరు అమ్మాయి దగ్గర పుచ్చుకోలేదు, ఈ గురువు గారే జాలిపడి పుచ్చుకున్నాడు. అలా దీపదానం పుచ్చుకున్నాక ఆ మహాఫలితం, అంటే ఒక మహాత్మునికి దీపదానం చేయటం వల్ల వచ్చే పుణ్య ఫలితం నీ భర్తకి ధారపోయి అన్నట. ధారపోయినటువంటి ఏం చేయాలి, చేతులకు నీళ్లు చూసుకుని సంకల్పం చెప్పుకుని, నేను కార్తీక మాసం అంతా వ్రతాలు ఉన్నాను, ఉపవాసాలు ఉన్నాను, దీపాలు వెలిగించాను, ఈ 30వ రోజు దీపం ఒక ఆయనకి దానం చేశాను, గుళ్ళో దీపం వెలిగించాను, ఈ ఫలితం నా భర్తకి విడిచిపెడుతున్నాను అని ఈ నీళ్లు ఓ తులసి మొక్కలోనో లేక ఇంకెక్కడైనా నదుల్లోనో ఇంకేదైనా మొక్కలోనో విడిచిపెట్టాలి. అలా విడిచిపెట్టమని కానీ అమ్మాయి విడిచిపెట్టడంతో, అప్పుడు ఆయన ఏమన్నాడు, అమ్మాయి ఇప్పుడు నేను చెప్పినట్టు చెయ్యి, ఈ నీళ్లు కింద విడిచిపెట్టావే అక్కడ ఉన్న మట్టి తీసుకో, ఉద్ధరణితో కాసి నీళ్లు చేతులు పోసుకుని నీ భర్త చితాభస్వం మీద పోయాడు. ఈ అమ్మాయి అలాగే చేసింది, కాస్త మట్టి, ఏది ఇందాక నీళ్లు ధారపోసి విడిచిపెట్టిందో తులసి మొక్కలో అందులో ఉన్న మట్టి, కాస్త ఉద్ధరణితో నీళ్లు తీసుకుని ఆయన చెప్పినట్టే ఆ శ్మశానంలో ఉన్న భర్త యొక్క చితాభస్వం ఎముకలు ఉన్నాయి, అక్కడికి వెళ్ళి దాని మీద పోసిందో లేదో చక్కన భర్త బతికి లేచి కూర్చున్నాడు. ఆ తర్వాత వాడు చాలా సుఖపడ్డారు. ఆ పాపాలన్నీ పోయి ఈ సుకుమారుడైన దౌర్భాగ్యుడు ఇప్పుడు స్త్రీగా పుట్టిన ఆయన పరమ పవిత్రుడయ్యాడు. కాబట్టి మనం భవిష్యత్తులో పిల్లలకి ఏ కష్టాలు రాకుండా ఉండడానికి కార్తీక మాసంలో వ్రతాలు చేయించాలి. ముఖ్యంగా 21వ రోజు దీపదానము, ఉసిరికాయ దానము చేయించాలి. ఆకుతో పుట్టిన ఉసిరికాయ దానం చేస్తే మగపిల్లలకి భార్యావియోగం ఉండదు భవిష్యత్తులో, ఆడపిల్లలకి భర్తృవియోగం ఉండదు, ఇష్టజనులతో దూరం అవ్వడం అనే దౌర్భాగ్యం ఉండదు, ఇష్టజన వియోగం ఉండదు, మనకి ఎవరి మీద అభిమానం ఉంది వాళ్ళు మనకు దూరం అవ్వరు, అనేక పాపాలు తొలగిపోతాయి. ఈ విధంగా కార్తీక మాసాన్ని సద్వినియోగం చేసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో గురుభక్తి మాత్రం విడిచిపెట్టకండి. గురుభక్తి లేని వాడిని ఈ ప్రపంచంలో ఏ వ్రతము బాగు చేయదు కనుక. నిత్యం గురో రంజన్ నవిత్యత అనుకోండి, బలం గురో ప్రవర్తత అనుకోండి, శుభం భూయాత్.